పదకొండవాధ్యాయము రెండవ హిమాలయ యాత్ర మొదటకు ప్రస్థానము. మొదటి పరీక్షకు హిమాలయాలకు పిలిచి 10 సంవత్సరములు గడిచిపోయినవి. గురుదేవులు దర్శనము మాత్రము అవుతూ అంతా సరిగానే ఉన్నది అనే క్లుప్త వాక్యంతో సమాప్తమవుతూ ఉండేది. అంతరాళములో మాత్రము ఆయన ఉనికి నిరంతరము ఉండేది. ఎప్పుడూ నేను ఒంటరిగా ఉన్నాననే భావన రాలేదు. గురుదేవులు నేను కలిసిపోయే ఉన్నాము అనే ఆలోచన నిరంతరము ఉండేది. ఇలా 10 సంవత్సరములు గడిచాయి. స్వాతంత్ర సంగ్రామం జరుగుచునే ఉన్నది. ఆ సమయంలో ఋతువు అనుకూలంగా ఉన్నది కనుక హిమాలయాలకు రమ్మని మరలా ఆజ్ఞ అయినది. 2వ రోజుననే నేను బయలుదేరుటకు సన్నాహాలు మొదలుపెట్టినాను. ఆ దేశమును ఉపేక్షించుట కానీ ఆలస్యము చేయుట కానీ నాకు అసంభవము. కుటుంబ సభ్యులకు వెళ్తున్నానని తెలిపి బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరినాను. అప్పటికి కూడా ఉత్తరకాశీ వరకే దారి వేయబడి ఉన్నది. ముందుకు దారి వేస్తున్నారు. తెలిసిన దారి. మొదటిసారంత చల్లని ఋతువు కూడా కాదు. దారి పొడవునా వెళ్తూ వస్తూ ఉండే యాత్రికులు తగులుతూనే ఉన్నారు. దారిలోని ధర్మశాలలందు కొంతమంది బస చేసి ఉన్నారు. ఈసారి దారిలో ఏ కష్టమూ అనిపించలేదు. సామానులు కూడా ఎక్కువ తీసుకుని రాలేదు. ఇంటి వద్ద ఉన్న సౌఖ్యాలు లేవు, కానీ భరించలేని కష్టాలు లేవు. కిందటిసారి ఎదుర్కొన్న 3 పరీక్షలలో ఈసారి ఒక్కటి కూడా ఎదురవ్వలేదు. ఒకే పరీక్ష మళ్లీ మళ్లీ తీసుకునవలసిన అవసరం లేదనుకున్నారేమో గురుదేవులు. గంగోత్రి వరకు ఎవరినీ దారి అడగవలసిన అవసరం లేకపోయింది. గంగోత్రి నుండి గోముఖం వరకు 14 మైళ్ళ దారి మంచు కరుగుట వలన ప్రతి సంవత్సరము మారిపోతూ ఉంటుంది. కొండరాళ్లు విరిగిపడుతూ ఉంటాయి. చిన్న చిన్న సెలయేరులకు రాళ్లు అడ్డుపడటం వలన తమ దారిని మార్చుకుంటూ ఉంటాయి. అందువల్ల ప్రతి సంవత్సరము అక్కడ ఉన్నవాళ్లను అడిగి లేక ఊహతో దారి వెతుకుతూ వెళ్ళాలి. ఈ విధంగా గోముఖం చేరుకున్నాను. అచ్చటి నుండి ముందుకు గురుదేవుల సందేశవాహకుడితో కలిసి వెళ్ళాలి. అతను కూడా సూక్ష్మ శరీరధారియే. ఛాయాపురుషుడు లేక వీరభద్ర స్థితిలో ఉన్నవాడు. గురుదేవులు అనేక రకాల పనులకు అతని నియోగించేవారు. నేను హిమాలయాలకు వెళ్లిన ప్రతిసారి గోముఖం నుండి నందనవనము ఇంకా పై ప్రదేశాలకు తీసుకువెళ్లి గోముఖానికి చేర్చే బాధ్యత అతనిదే. అతని సాయం వలన క్షేమంగా సులభంగా తొందరగా గమ్యస్థానమునకు చేరుకున్నాను. దారి పొడుగునా మేమిద్దరం మౌనంగానే ఉన్నాము. నందనవనం చేరగానే గురుదేవుల సూక్ష్మ శరీరము ప్రత్యక్షంగా నా ముందు ఉంది. ఆయనను చూడగానే భావావేశము తట్టుకోలేక నా కళ్ళు వర్షించుట మొదలుపెట్టినవి. పెదవులు అదరసాగాయి. నా శరీరము నుండి వేరైన అతి ముఖ్యమైన భాగము తిరిగి పొందుట వలన అసంపూర్ణముగా ఉన్న నేను పూర్ణత్వమును పొందాననిపించింది. ఆయన వాత్సల్యముతో నా శిరస్సున తన అమృతహస్తము ఉంచుటయే ఆయనకు నా మీద ఉన్న ప్రగాఢ ప్రేమను తెలిపింది. నమస్కరించుట, ఆశీర్వదించుట అనే శిష్టాచారాలు ఈ విధముగా పూర్తి అయినవి. సంకేత రూపములో ఋషులు మార్గదర్శకులు అవుతారని సూచించారు. నా హృదయం పులకించింది. హిమాలయాలలో ఏ క్షేత్రమైతే స్వర్గంగా నేను వర్ణించానో సత్యయుగ పురుషులు అచ్చట సూక్ష్మ శరీరాలతో నివసిస్తున్నారు. వారు హిమాలయాలలో తమకు అనువైన చోట స్థావరం ఏర్పరచుకున్నారు. శారీరక అవసరములకు వారికి నివాస స్థానము అక్కరలేకపోయినా పరస్పరము అందరూ కలుసుకోవడానికి గుహలను తమ తమ స్థానాలుగా నిర్ధారించుకున్నారు. మొదటి యాత్రలో నేను వారికి నమస్కరించగలిగాను. 2వ యాత్రలో గురుదేవులు నన్ను వారితో వేరువేరుగా కలయుటకు తీసుకువెళ్లారు. మొదటిసారి వారి ఆశీర్వాదం పరోక్షంగా లభిస్తే ఈసారి వారి సందేశాలను విన్నాను. చూచుటకు వారు ప్రకాశ పుంజములుగా కనిపిస్తారు. కానీ నా సూక్ష్మ శరీరము పటిష్టమగుట వలన వారి సత్యయుగపు శరీరాకృతులు స్పష్టంగా కనిపించినవి. ప్రజలు ఋషుల శరీరాకృతుల గురించి ఎలా ఊహిస్తారో అలాగే ఉన్నారు. శిష్టాచారములను పాటించాను. వారి చరణాలను నా శిరస్సుతో స్పృశించాను. వారు తమ చేతులతో నా శిరస్సును స్పృశించగానే నా శరీరమంతా పులకించి రోమాంచితమైనది. మనసులో ఆనందతరంగాలు వెల్లివిరిశాయి. వారు అందరూ పరావాణిలో ఇలా సంభాషించారు. మా స్థూల శరీరాలు ఇదివరకు ఉన్న స్థలాల దుర్దశ దివ్య దృష్టితో చూస్తే చాలా కష్టంగా ఉంది. గంగోత్రి నుండి హరిద్వార్ వరకు ఋషి కేంద్రంగా ఉండేది. అచ్చట ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవారము. ఉత్తర కాశీలో జమదగ్ని గురుకులము ఉండేది. చిన్న చిన్న ప్రదేశాలలో ఋషుల ఆశ్రమాలు వ్యాపించి ఉండేవి. ఋషులంతా తమ తమ వాటా ప్రకారము పరిశోధనలు చేస్తూ తపస్సు చేస్తూ ఉండేవారు. దేవతలందరూ ఇప్పుడు మేము నివసిస్తున్న ప్రదేశాలలో ఉండేవారు. హిమయుగము తర్వాత స్థానాలు మారుటయ్యేగాక కార్యక్రమాలు పూర్తిగా నశించి వాటి అవశేషాలు ఇప్పుడు గుర్తుగా మాత్రమే మిగిలి ఉన్నాయి. ఉత్తరాఖండములో దేవతల మందిరాలు నిర్మింపబడినాయి. దానిమీద దాన ధర్మాలతో పురోహితులు బ్రతుకుతున్నారు. కానీ ఆ ప్రదేశంలో ఋషి ఎవరు, ఏమి చేసేవారు, వీటి గురించి చెప్పే నాథుడే లేడు. ఒక విధంగా మా దృష్టిలో ఋషి పరంపర లోపించింది. నేను కలుసుకున్న ఋషులంతా ఇదే విధంగా మాట్లాడారు. వీడ్కోలు ఇస్తున్నప్పుడు వారి కళ్ళల్లో నీరు ఉబ్బుకింది. వారి మనసు వ్యధతో బరువెక్కింది. కానీ నేనేం చెప్పగలను? అంతమంది ఋషులు కలిసి మోసే భారాన్ని మోయగలిగే సామర్థ్యము నాకు లేదు కదా. కానీ వారి హృదయ వేదన చూసి నా హృదయం కూడా ద్రవించిపోయింది. భగవంతుడు నాకు ఏమాత్రము సామర్థ్యము ఇచ్చినా ఈ దేవపురుషుల బాధను చూసి మౌనంగా ఉండలేను. నా కన్నుల నుండి కూడా కన్నీరు కారడం మొదలైనది. ఇంత సామర్థ్యము కలిగిన ఋషులు అసహాయులుగా ఇంత దుఃఖితులై ఉన్నారు అన్న వ్యధ నన్ను చాలా బాధ పెట్టింది. గురుదేవుల ఆత్మ నా ఆత్మ కలిసి నడుస్తూ ఉన్నవి. మేమిద్దరము ఒకరినొకరు చూసుకుంటున్నాం. ఆయన ముఖంలో కూడా విచారం అలముకొని ఉన్నది. భగవంతుడా, ఎలాంటి రోజులు వచ్చాయి! ఒక్క ఋషికి కూడా ఉత్తరాధికారులు లేరే. ఋషి ప్రవృత్తులలో ఒక్కటి కూడా సజీవముగా లేదే. కోట్ల సంఖ్యలో బ్రాహ్మణులున్నారు, లక్షల సంఖ్యలో సాధువులున్నారు. వారిలో ఒక 10 మంది అయినా దీక్షాపరులు ఉంటే గాంధీ, బుద్ధుడు లాంటి వారు చేసిన పనులను ఎన్నో సాధించేవారు కదా. కానీ ఇప్పుడు ఏమవుతోంది? ఎవరు చేయాలి? ఎవరి మీద ఆధారపడాలి? రాజకుమారి కన్నీళ్లతో వేదాలను ఎవరుద్ధరిస్తారు అనే ప్రశ్నకు, కుమారుల భట్టు, ఈ కుమారులుడు భూమి మీద ఉన్నాడు, నీవు వ్యధ చెందకు అని జవాబిచ్చాడు. అప్పుడు కుమారుల భట్టు జీవించి ఉన్నాడు. చెప్పింది చేసి చూపాడు. ఇవాళ బ్రాహ్మణులు లేరు, సాధువులు లేరు, ఋషుల ప్రసక్తి లేనేలేదు. చర్మవేషధారులు, చిత్ర విచిత్ర వేషధారులు ప్రజలను మోసగిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. తిరిగి నా గుహకు వచ్చినప్పటి నుండి నా మనస్సులో పై ఆలోచనలు అనేక రూపాలలో మెదులుతూనే ఉన్నవి. నా మనస్సులోని వ్యధని గమనించి గురుదేవులు ఇలా అన్నారు, నేను నిన్ను మరలా అచటకు తీసుకువెళ్తాను. ఋషి పరంపర బీజారోపణ నేను చేస్తాను. దానిని మొలకెత్తించి మహావృక్షంలా మార్చే బాధ్యత మీది. అలా జరగకపోతే కనీసం ప్రయత్నమైనా చేశామనే తృప్తి ఉంటుంది కదా అని వారితో చెప్పు. అంతేకాక దానికి కావలసిన ప్రణాళికను ఎప్పుడు ఆరంభించాలి అని అడుగు. నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. మీ అనుగ్రహ ఆశీర్వాదాలుంటే ఈ ఎడారిలోనే త్వరలో పచ్చని చెట్లు వల్లివిరుస్తాయని భక్తితో అడగమన్నారు. గురుదేవులు ఆదేశిస్తే నేను మంటల్లో అయినా కాలిపోతాను. జరగవలసినది జరుగుతుంది. ప్రతిజ్ఞ చేసి దానిని ప్రాణం పోయే వరకు పాటించగలను కదా అనే ఆలోచనలు నా మనస్సులో ఉత్పన్నమైతే గురుదేవులు దానిని స్పష్టం చేశారు. వారి ముఖ కమలము వికసించుట నేను చూశాను. తిరిగి వచ్చిన మమ్మల్ని చూసి వారందరూ ఆనందించారు, ఆశ్చర్యపోయారు. నేను నమస్కరించి శిరస్సు వంచుకొని మంత్రముగ్ధుని వలె నిలబడి ఉన్నాను. గురుదేవులు నా మనస్సులోని కోరికను వారికి పరావాణిలో వివరించారు. ఇతడు నిర్జీవుడు కాడు, చెప్పింది చేస్తాడు. మీరు వదిలిపెట్టిన కార్యాలను తిరిగి ఎలా మొదలు పెట్టాలో ఆ కొత్త బీజారోపణ కార్యక్రమాన్ని తెలిపి దానికి కావలసిన ఎరువు, నీరు మనం ఇస్తే ఇతని ప్రయత్నం వ్యర్థమవదు అన్నారు. తర్వాత గాయత్రీ పురశ్చరణానంతరం మధురలో జరిగే సహస్రకుండి గాయత్రీ యజ్ఞానికి వారందరినీ సూక్ష్మ శరీరాలతో రమ్మని ఆహ్వానించి ఇలా అన్నారు, ఇతడు కోతే కాని హనుమంతుడు, ఎలుగుబంటే కాని జాంబవంతుడు, గద్దే కాని జటాయువు. మీరు ఇతనికి ఆదేశాలు ఇవ్వండి. ఇది వరకు ధ్వంసమైనవన్నీ మరలా నిర్మించబడతాయి. అంకుర రూపంలో ఉన్నవి మహావృక్షాలవుతాయి. క్రిందటి 3 జన్మలుగా తనకిచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేయగలిగిన వాడు ఉండగా మనం నిరాశపడటం ఎందుకు? చర్చ మేము ఒకరితో మొదలుపెట్టాము. కానీ ఆహ్వానము అందరకు అందుటకు క్షణం కూడా పట్టలేదు. నిరాశ స్థానంలో ఆశ వ్యాపించింది. భవిష్యత్ కార్యకలాపాల గురించి నా ఆలోచనలు మొదలుపెట్టినారు. ఇంతవరకు వారు వేరువేరుగా చేసే కార్యక్రమాలను అన్నింటినీ ఒకచోట విత్తన రూపంలో నాటి అవి కొంచెము ఎదిగాక ఒక క్రమముగా నాటితే అవి తొందరలోనే ఒక వ్యవస్థిత ఉద్యానవరంగా రూపొందుతుందని వారు నిర్ణయించారు. అదే శాంతికుంజ స్థాపనకు నాంది. దీనిని నేను మధురలో నిర్ధారించబడిన కార్యాలను పూర్తి చేసిన తరువాత చేయవలసి ఉన్నది. గాయత్రీ నగరము, బ్రహ్మవర్చస్సో సంస్థాన్ నిర్మాణము కూడా విపులముగా తెలియజేశారు. వారు చెప్పే ప్రతి అక్షరాన్ని నా హృదయ కుహారంలో శాశ్వతంగా ముద్రించుకున్నాను. 24 లక్షల పురశ్చరణలు పూర్తి కాగానే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కావలసిన నమూనాలను నిర్మించుకుంటాను అని నేను అచ్చటే నిశ్చయించుకున్నాను. గురుదేవుల అండ సంరక్షణ ఉన్నాక సత్ఫలితాలు కలగకపోవటం ఏమిటి అనుకున్నాను. ఇంకొక రోజు అక్కడే ఉన్నాను. గురుదేవులు పూర్ణాహుతి ఎలా చేయాలో వివరించారు. తర్వాత ఇలా అన్నారు, క్రిందటి సంవత్సరాలలో జరుగుతున్నదంతా నేను సూక్ష్మంగా గమనిస్తూ ఎచ్చటెచ్చట సరిగా లేదో అచ్చట సవరిస్తూ వచ్చాను. ఇక ముందు ఏమి చేయాలో చెప్పడానికే నిన్ను పిలిపించాను. పురశ్చరణలు తొందరలోనే పూర్తి అవుతాయి, మిగిలిన భాగము మధురలోనే పూర్తి చెయ్యి. నీ జీవితపు తృతీయ చరణము మధుర నుండే ఆరంభమవుతుంది. ప్రయాగ తరువాత మధుర దేశానికి మధ్య కేంద్రము, రాకపోకలు కూడా అనువుగా ఉంటుంది. స్వరాజ్యము రావడంతో నీ రాజకీయ బాధ్యత పూర్తి అవుతుంది. రాజకీయ ఆర్థిక మార్పులను, దానికి సంబంధించిన పనులను ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఇంకా 3 పనులు చేయవలసి ఉన్నది. వాటిని ధర్మతంత్రము వల్లనే నెరవేర్చవలసి ఉంటుంది. అప్పటికి కానీ స్వాతంత్రమునకు పరిపక్వత రాదు. భారతదేశంలో సూర్యులు లేక పరాధీనము కాలేదు. అంతర్గత దౌర్బల్యాలు పతనము వైపు నెట్టేశాయి. ఇతరులు ఆ పరిస్థితులను, బలహీనతలను ఉపయోగించుకున్నారు. నైతిక, భౌతిక, సామాజిక మార్పులను తీసుకుని రావాలి. దానికి తగిన వ్యక్తులను సమీకరించుకోవటానికి అందుకు సంబంధించిన ఆలోచనలను ఇప్పటి నుండే వ్యక్తపరచాలి. అందువలన నీవు పల్లెటూరు వదిలి మధుర వెళ్ళుటకు సన్నాహాలు మొదలెట్టు. అచ్చట ఒక చిన్న ఇల్లు తీసుకుని మాసపత్రిక ప్రారంభించు. పత్రికతో పాటు పైన చెప్పిన 3 రకాల మార్పులను సాధించుటకు అవసరమయ్యే ప్రచురణలు కొనసాగించు. కొన్ని రోజుల తర్వాత మధురకు అతి దగ్గరలో ఉన్న దూర్వాస మహాముని తపస్థలంలో గాయత్రి మందిర నిర్మాణం చేయవలసి ఉంటుంది. అచ్చట నీకు సహకరించి పనిచేసేవారు రావటానికి, ఉండుటకు, నివసించుటకు ఏర్పాట్లు చేయి. ఈ లోపల 24 పురశ్చరణలు పూర్తి అయినాక పూర్ణాహుతిగా ఒక మహాయజ్ఞం నిర్వర్తించాలి. అనుష్ఠానములో జపము, తరువాత యజ్ఞము చేసే ఆనవాయితీ ఉన్నది. నీ 24 లక్షల 24 అనుష్ఠానములు పూర్తి కాబోతున్నాయి. 1000 మంది మంత్రవేత్తల ద్వారా 24 లక్షల ఆహూతులతో యజ్ఞము నిర్వహించు. దీని వలన ఒక పెద్ద సంస్థ నిర్మితమవుతుంది. ఈ ధర్మవేదిక ఆధారంగా జన జాగృతి కార్యక్రమాలను మొదలుపెట్టవచ్చును. అనుష్ఠాన పరిసమాప్తి మొదటి చరణము. తరువాత 25 సంవత్సరాలు ఈ బాధ్యత నిర్వహించాక సప్త సరోవర్ హరిద్వారము వెళ్లవలసి వస్తుంది. అక్కడ ఉండి నీవు ఈనాడు ఋషులు సమ్మతించిన, ప్రజలు విస్మరించిన ఆచారాలను మరలా జాగృతం చేసే పనులను ప్రారంభించవలసి వస్తుంది. మధురలో ఉండగా చేయవలసిన కార్యక్రమాలను ఆది నుండి తుది వరకు విస్తారంగా వివరించారు. ఈ మధ్యకాలంలోనే ఆర్ష సాహిత్య అనువాదము, ప్రచురణ, ప్రచారము, గాయత్రీ పరివార సంఘటనము, వారికి అప్పగించవలసిన కార్యక్రమాలను సూచనప్రాయంగా తెలిపినారు. ఆయన ఇచ్చిన ఆదేశాలను పాటించటంలో ఏ విధమైన లోపము రానివ్వనని గురుదేవులకు మొదటి హిమాలయ యాత్రలో ఇచ్చినట్లే ఈసారి కూడా మాట ఇచ్చాను. కానీ నాకు ఇంత విశాలమైన సంస్థను నడుపుటకు జనశక్తి, ధనశక్తి ఎలా సమకూరుతాయి అనే సందేహం మనస్సులో ఉంది. మనస్సును చదువుగలిగిన గురుదేవులు నవ్వారు. సాధనలు ఎలా సమకూరుతాయని చింతించవద్దు. నీ దగ్గర ఉన్నవి నాటు, అదే ఫలించి 100 రెట్లు పెరిగి వస్తుంది. ఇలా నీకు ఇవ్వబడిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలుగుతావు. నా వద్ద ఉన్నది ఏమిటి, దానిని ఎలాగా, ఎక్కడ, ఎప్పుడు నాటవలసి ఉన్నదో అది ఎలా ఫలిస్తుందో గురుదేవులు వివరంగా చెప్పారు. ఆయన చెప్పినదంతా నిన్ను పొల్లిపోకుండా గుర్తించుకున్నాను. మరచే ప్రసక్తి లేనేలేదు కదా. సేనాపతి ఆదేశాలను సైనికులు ఎలా మరుస్తారు? నాకు కూడా ఆయన ఆజ్ఞలను ఉపేక్షించే ప్రసక్తి లేనేలేదు. మాట్లాడవలసినది పూర్తి అయినది. ఈసారి హిమాలయాలలో 6 నెలలు ఉండమని ఆదేశించారు. ఎక్కడ ఉండాలో అక్కడ అంతా అమర్చి ఉంటారు గురుదేవులు. గురుదేవుల వీరభద్రుడు నన్ను గోముఖానికి చేర్చాడు. అక్కడ నుండే నాకు నిర్ధారించిన ప్రదేశానికి వెళ్లి 6 నెలల సాధన పూర్తి చేశాను. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా ఆరోగ్యం మొదటి కంటే చాలా బాగుపడింది. మొహంలో ఇది వరకు లేని కాంతి వచ్చింది. చూసిన వాళ్లంతా హిమాలయంలో నీకు చాలా సౌకర్యంగా ఉన్నట్లుందే, వెళ్ళినప్పుడల్లా ఆరోగ్యాన్ని పెంచుకుని వస్తున్నావని అన్నారు. నేను నవ్వి ఊరుకున్నాను. ఒకసారి మధురకు వెళ్లి అంతా చూసి వచ్చాను. అక్కడ అంతా నాకు కొత్త. ఒక ప్రచురణ సంస్థను స్థాపించడానికి చిన్న ఇల్లు తీసుకుందామని అనుకున్నాను. ఆ రోజులలో ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎంత వెతికినా కావలసిన హంగులున్న ఇల్లు దొరకలేదు. వెతుకుతూ ఒకరోజు ఘియా మండి ప్రాంతానికి వెళ్లాను. చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఒక ఇల్లు దొరికింది. ఇంటి యజమాని ఒక ముసలిది. అద్దె నెలకు 15 రూపాయలు అని తాళం చెవి చేతికిచ్చింది. చిన్నవి పెద్దవి కలిపి 15 గదులున్నాయి. గదికి 1 రూపాయి చొప్పున అద్దె ఎక్కువ కాదు. కానీ చాలా శిథిలావస్థలో ఉన్నది. కానీ నా పనికి ఎలాగో సరిపెట్టుకోవచ్చు. 1 నెల అద్దె 15 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాను. ఆమె చాలా ఆనందించింది. పల్లెటూరు నుండి సామాను తెచ్చుకుని భార్యాపిల్లలతో ఆ ఇంట్లో దిగాను. చుట్టుపక్కలున్న వారు చెవులు కొరుక్కోవటం మొదలుపెట్టినారు. మేము అక్కడ ఉండటం చాలా ఆశ్చర్యకరమైన విషయంగా ప్రవర్తించేవారు. అడిగితే వారు ఇలా అన్నారు, ఇది దెయ్యాల కొంప. ఇక్కడ చేరిన వారు బ్రతికి బయటపడలేదు. ఎందరో వచ్చి ధనమును ప్రాణాలను నష్టపోయారు. మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చేవారు కనుక మోసపోయారు. లేకపోతే 3 అంతస్తులు 15 గదులు ఉన్న ఇల్లు సంవత్సరాల తరబడి ఇలా ఖాళీగా ఉండదు కదా. మీరు అంతా తెలిసే ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే నష్టపోతారు. ఇల్లు మారుద్దామంటే ఇంత చౌకలో అన్ని విధాల అనుకూలమైన ఇల్లు ఎక్కడా దొరకలేదు. అక్కడే ఉందామని నిశ్చయించాను. అది దయ్యాల కొంప అనేది మాత్రం సత్యం. రాత్రి అంతా చిత్ర విచిత్రమైన చప్పుళ్లు వినిపించేవి. గట్టిగా నవ్వినట్టు, ఏడ్చినట్లు, దెబ్బలాటలు వినిపించేవి. ఇంటికి కరెంటు లేదు. అందువలన లాంతరు తీసుకుని పైకి వెళ్లాను. కొన్ని స్త్రీ పురుష ఆకృతులు ముందు వెనుకకు పరిగెడుతూ కనిపించాయి. కాని వారు మాకు ఏ విధమైన హాని కలిగించలేదు. ఇలా 10 రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి 1 గంటకు లాంతరు తీసుకుని పైకి వెళ్లాను. పారిపోతున్న వారిని ఆగమన్నాను. ఆగిపోయారు. నేను వారితో ఇలా అన్నాను, మీరు చాలా రోజులుగా ఇంట్లో ఉంటున్నారు. మనము ఒక రాజీకి వద్దాము. పై 7 గదులలో మీరు ఉండండి, క్రింది 8 గదులలో మేము ఉంటాము. మీకు కష్టం వద్దు, మాకు బాధ ఉండదు. వారు నిల్చున్నారు కానీ ఏ జవాబు చెప్పలేదు. 2వ రోజు నుండే మార్పు వచ్చింది. మా తరఫున రాజీని పాటించాము. పైకి ఎవరమూ వెళ్లేవారము కాదు. ఎప్పుడో ఎవరో కదులుతున్నప్పుడు తప్ప మా పిల్లలు భయపడి మా నిద్ర భంగమయ్యే సంఘటనలు మరీ జరగలేదు. అఖండజ్యోతి పత్రిక ప్రచురణ ఇక్కడ నుండే మొదలుపెట్టాను. పరిజనులకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఇక్కడ నుండే ఆరంభింపబడినాయి. 1వ సంవత్సరంలో 2000 మంది చందాదారులు చేరినారు. వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి చర్చలకు పిలుస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు వేకువజామున 2 గంటలు నడుస్తూ ఉండేవాడిని. నడుస్తూ 2 గంటలు స్వాధ్యాయములు పూర్తి చేసేవాడిని. చిన్న పూజామందిరంలోనే అనుష్ఠార కార్యక్రమం చేసుకునేవాడిని. కాంగ్రెస్ పనికి బదులుగా వ్రాత కార్యక్రమానికి ప్రాముఖ్యత పెరిగింది. అఖండజ్యోతి పత్రిక ఆర్ష సాహిత్యము అనువదించి ప్రచురించడం, ధర్మవేదికను ఆధారం చేసుకుని లోకరక్షణ కార్యక్రమాలను తెలిపే పుస్తకాలు ప్రచురణ చేసేవాడిని. పత్రికను హ్యాండ్ ప్రెస్లో నేనే ముద్రించేవాడిని. మిగతా సాహిత్యాన్ని ఇతర ప్రెస్లో ముద్రించుకునేవాడిని. మెల్లిగా ప్రచురణ కార్యక్రమాలు ఒక్క దారిలో పడ్డాయి. కానీ మనసులో చింత ఉండనే ఉన్నది. ముందు ముందు మధురలో ఉండి ప్రచురణ వ్యవస్థ అభివృద్ధి పరచడం ఎలా? ప్రెస్ మొదలుపెట్టాలి, గాయత్రి తపోభూమి నిర్మించాలి, మహాభారత కాలం తరువాత జరుగని విశాల యజ్ఞకార్యాన్ని నిర్వర్తించాలి. దీనికి ధనశక్తి ఎలా సమకూర్చుకోవాలి అనేది సమస్య అయింది. దానికి గురుదేవుల నాటు కోసుకో కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. దీనిని సమాజం అనే పొలంలో నాటి ఫలితాలను పొందగలిగాను. నిజమైన అపరిగ్రహ బ్రాహ్మణునిగా రూపొందాలి. దానికి కావలసిన కార్యక్రమాలను ఏర్పరచుకోవటం మొదలుపెట్టాను.